తండ్రి కాంట్రెస్ట్లో కోహోస్ట్ ఇవ్వండి. కేవలం ప్రభువే తన మహాకృపను బట్టి అసాధ్యమైన పరిస్థితుల నుంచి ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తూ ప్రభువే నడిపిస్తా ఉన్నారు, ప్రభువే విస్తరింపు చేస్తా ఉన్నారు. ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. కేవలం దేవదర్శనంతో ప్రారంభించబడి దేవదర్శనంతో కొనసాగుతా ఉన్నా ఈ పరిచర్యలోకి పాలుభాగస్థులైన టీచర్ సహవాసాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నూతన సహవాస ఎన్టీఆర్ టీచర్లకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సహవాసాన్ని బలపరచడం కొరకే, ఎన్టీఆర్ టీచర్ల కొరకు ప్రార్థన చేయడం కొరకే మేము ఈ జిల్లాలో ఆరాధనను క్యాన్సిల్ చేసుకుని ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన అన్ని సహవాసాలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ముందుగా దేవుని వాక్యపు తలంపుల చేత మన హృదయాన్ని నింపుకొని వాక్య సత్యాల మీద ఈ సహవాసం కట్టుబడాలన్న ఆశతో మనం ప్రార్థన చేద్దాం. వాక్యం వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. మీ ఈరోజు ఆరాధనలోకి టీచర్స్ ఐడి ఎన్టీఆర్ టీచర్స్ ఐడిలోకి 452 మంది వచ్చిన్నారు. మీ అందరికీ ఆహ్వానం, మీరే కాకుండా ఎస్ఎఫ్జే సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి 234 మంది వచ్చిన్నారు. మొత్తంగా 700 మంది పైగా ఎన్టీఆర్ టీచర్ల కొరకు ప్రార్థన చేయడానికై ఈ ప్రతిష్ట ఆరాధనలోకి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని వాక్యం వదుకుతాం, దేవుని వాక్యం వదుకుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము ప్రారంభ వచనాల నుంచి కొన్ని వాక్యాలు చదువుకోవడం మంచిది. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కొన్ని లేఖన భాగాలు చదువుతాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనుక్కోబడెను. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసమని తమ్మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్లు ఆజ్ఞాపించు మనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించిందని రాయబడి ఉన్నదనని. ప్రభునంద్ పిల్లరా, చదివిన వాక్య భాగం మనందరికీ సుపరిచితమే. ఈ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సేవ ప్రారంభిస్తున్న ప్రారంభ దినాలు, ఎలాంటి దినాలు ఎలాంటి పరిస్థితులు తెలియజేసే సన్నివేశం. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలుసు. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బైబిల్ గ్రంథం, నూతన నిబంధన గ్రంథం, మత్తయి సువార్త ప్రారంభంతో కనబడుతున్న ఈ లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభు లోకంలో గొప్ప వీరుడిగా, సాతాను ఆయన చేతిలో ఓడిపోయిన శత్రువుగా బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో మనం చూడలేకపోతున్నాం. చాలా బలవంతుడిగా లోకాధికారిగా యేసుక్రీస్తు ప్రభువుని సహితం అటెంప్ట్ చేసి యేసుక్రీస్తు ప్రభువుని సహితము ఓడించడానికి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగానే లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. సహజంగా సాతాను మనకి ఎట్లా కనబడుతున్నాడంటే ఓడిపోయిన వాడు వలె, బలహీనుడు వలె, యేసు రక్తం జై అనగానే పారిపోయేవాడు వలె మనం చూస్తున్నాం. గాని పరిశుద్ధ లేఖనాలు సాతాను విషయంలో బలవంతుడిగా, కుయుక్తిపరుడిగా, జ్ఞానవంతుడిగా, లోకాధికారిగా, సర్వలోకాన్ని మోసపుచ్చిన వాడిగా వాక్యం వాడిని మనకు పరిచయం చేస్తూ ఉంది. కావున ప్రియులరా, నేను ప్రాముఖ్యంగా సాతాను ఆ రోజు ఏమై ఉన్నాడో ఈ రోజు ఏమై ఉన్నాడో మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. మనం దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మార్పు చెందిన దేవుడు, బలాఢ్యుడైన దేవుడు అన్న విషయాలు ఒప్పుకుంటున్నాం, ఎరుగుతాం. కానీ సాతాన్ని మనం చాలా తక్కువగా అంచనా వేస్తున్నాము. సాతాను తంత్రాలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నాము. సాతాను కుయుక్తులను ఎరగనవారిగా మనం ఉన్నాము అని అలాంటి వారిగా ఉండటం, సాతానుకు జయం ఇవ్వడమే మనం ఓడిపోవడమే అన్న ఉద్దేశంతో తప్పకుండా అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క కుయుక్తులు మనకు అర్థం కావటం ఎంతైనా అవసరము అని ఈ మాటలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. మనం బైబిల్ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజిస్తే పాత నిబంధన గ్రంథం మలాఖీ గ్రంథంతో ముగించబడతా ఉంది, కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్తతో ప్రారంభించబడతా ఉంది. మలాఖీ గ్రంథం పాత నిబంధన గ్రంథం చివరి పుస్తకం, కొత్త నిబంధన గ్రంథం ప్రారంభ పుస్తకం, రెండు పుస్తకాల నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత గ్రంథం మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని కుమారుని యొక్క రాకడ సమీపించింది, దేవుని రాజ్యం కూడా సమీపించింది అన్న శుభవర్తమానంతో కొత్త నిబంధన గ్రంథం ప్రారంభమైంది. నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత దేవదూతలు జకరియాకు ప్రత్యక్షమయ్యారు. దేవదూత ఆలయంలో జకరియాకు ప్రత్యక్షమయ్యి శుభవార్త తెలియజేశాడు. ఆ ఎలిజబెత్కు కుమారుడు బాప్తిస్మిచ్చి యోహాను రావటం, యోహాన్ గారు వచ్చారు. తర్వాత మరియకు ప్రత్యక్షమయ్యాడు, శుభవార్త తెలియజేశాడు, అమ్మానికి శుభము అని. యేషుకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత గొల్లలకు ప్రత్యక్షమయ్యారు దేవదూతలు. ఇవన్నీ మనకు తెలుసు, ఏదో చాలా హిస్టారికల్ ఈవెంట్ సంభవిస్తా ఉంది, లోక కళ్యాణం జరగబోతా ఉంది, గొప్ప మేలు మానవ ప్రపంచానికి జరగబోతా ఉంది అని. ఆ క్రిస్మస్ సన్నివేశంలో క్రీస్తు జననం కొరకు చాలా గంభీరంగా వాళ్ళు పరిచయం చేశారు. ఈరోజు కూడా మనం క్రిస్మస్ కొరకు, యేసుక్రీస్తు ప్రభు జననం కోసం మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా సంతోషకరమైన సువర్తమానముగా మనం లోకానికి తీసుకెళ్తా ఉంటాం. వాళ్ళకేమో కొంచెం అర్థం కాదు, ఆయనేమో శిలువ మీద మరణించాడు, ఆయనేమో ప్రాణం పెట్టాడు, వీళ్ళేమో పేదరికంలోనే ఉన్నారు, వీళ్ళేమో ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే లాభాల కంటే నష్టాలు ఎక్కువ, శ్రమలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ అన్నట్టుగానే చూస్తారు. కొంత అవగాహన లోపం, అండర్స్టాండింగ్ లెవెల్స్ లో వ్యత్యాసం లోకానికి సంఘానికి కనబడతా ఉంది. అల్లరి చేస్తున్నారు. లోకానికి సంఘానికి ఆ వ్యత్యాసం మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలుగా మనం ఈ రాత్రి ప్రాముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథం యొక్క పరిచయం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ గమనాన్ని తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మనం 3వ అధ్యాయం ప్రారంభానికి వస్తే శుభవార్త బాప్తిస్మిచ్చి యోహాను ప్రారంభించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభోచనంలో మాట్లాడుతున్నాడు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది. ఇదంత ఆశ్చర్యకరమైన మాట, పరలోక రాజ్యం మీకు అందుబాటులోకి వచ్చింది, పరలోక రాజ్యం మీకు సమీపంగా ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. దేవుని రాజ్యం మీ చేతి అందుబాటులోకి వచ్చింది, మీకు సమీపానికి వచ్చింది. రిపెంట్ అండ్ రిసీవ్ ఇట్, మార్మనస్ పొందండి, రాజ్యాన్ని కైవసం చేసుకోండి. చాలా కోలాహలంగా దేవుని రాజ్యం మీ సమీపానికి వచ్చింది అని గంభీరంగా బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తా ఉన్నాడు. ప్రజలు ఆ దేవుని రాజ్యం అట, అందులో మనం ప్రవేశించడం మనకు ఆశీర్వాదం అని చెప్పి వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొందుతా ఉన్నారు. 3వ అధ్యాయం ఏదో శుభం జరగబోతా ఉంది, మేలు జరగబోతుంది అన్నట్టుగా కనబడుతుంది. 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. 3వ అధ్యాయము 16వచనం, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. 17, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో దేవుని రాజ్యమును గుర్చిన పరిచయ మాటలు, సారీ మూడవ అధ్యాయ ప్రారంభ వచనాల్లో దేవుని రాజ్యం గురించిన పరిచయ మాటలు, ఆశ పుట్టించే మాటలు, మూడవ అధ్యాయం చివరిలో రాజు యొక్క ప్రత్యక్షత, పరలోకం సాక్షినిస్తా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు అని దేవదేవుడు సాక్షినిస్తా ఉన్నాడు. పరలోకం నుంచి అభిషేకం పొందుకున్నాడు, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి పావురం వల్ల దిగి వచ్చాడు. లోకానికి కనబడడానికి ఇది కన్నులు ఎదుటే ఈ దృశ్యం జరుగుతూ ఉంది. దేవుని రాజ్యం యొక్క పరిచయం అద్భుతంగా ఉంది. దేవుని ఆ రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం కూడా, అభిషేకము, పట్టాభిషేకం, రాజ్య అభిషేకం చాలా విచిత్రంగా పరలోకం నుంచి కనబడుతూ ఉంది. కానీ నాలుగో అధ్యాయం అంతా ఏం మాట్లాడుతుందంటే, రాజ్యం వచ్చింది, రాజు లోకానికి వచ్చాడు, రాజ్యం వస్తే, రాజు లోకానికి వస్తే మనుషులందరికీ సంతోషం, ఆనందం, అష్టైశ్వర్యాలు, సుఖభోగాలు, ఎక్కడ ఆకలి బాధలు కాని, రోగ పీడితులు కాని ఏమీ లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి. కానీ నాలుగో అధ్యాయంలో మనకేం కనబడుతుందంటే, నాలుగో అధ్యాయం ప్రారంభం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. రాజుగా అభిషేకం పొందిన యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలోకి వెళ్ళాడు, అపవాది చేత శోధనలు ఎదుర్కొంటున్నాడు. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు 40 రాత్రులు అన్నపానాలు లేకుండా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. అందుకే ఎవరు యేసుక్రీస్తు ప్రభు నడిపిస్తున్నారు అని మనం చదివితే, నాలుగో అధ్యాయం ప్రారంభం వచ్చిన అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లాడట. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు ప్రభుని అరణ్యంలోకి తీసుకెళ్లాడు. యేసుక్రీస్తు ప్రభుని అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్లాడు? అపవాది చేత శోధించుకోటప్పుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అపవాదిని తప్పించుకోవాలి కదా, అపవాది యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాకుండా కాపాడాలి కదా, అపవాది ఆయన ఛాయల్లోకి రాకుండా యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు సంరక్షణ ఇవ్వాలి కదంటే ఇవ్వలేదు. నా పాయింట్ ఏంటంటే, దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించినప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి అనుభవాల గుండా వెళ్లాల్సి వచ్చిందో, దేవుని బిడలుగా మనం అందరం కూడా అలాంటి అనుభవాల గుండానే వెళ్ళాలి. షార్ట్ కట్ లేదు, పూలపానుపు లేదు, సుఖవలయం లేదు, హ్యాపీ లైఫ్, జాలీగా బతికేద్దాం. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆస్తులు వచ్చి పడతాయి, దేవునికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కష్టాలు బాధలు అన్ని దూరం అయిపోతాయి, దేవునికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దెయ్యం మన ఛాయలు కూడా రాడు అని బైబిల్ చెప్పట్లా, అని బైబిల్ చెప్పట్లా. యేసు మన ముందు మనకి అడుగుజాడలో ఉంచిన వాడు, యేసు మనకి మాదిరి. ఆ మార్గంలోనే, ఆ క్రీస్తు ప్రభు చూపించిన మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. వేరే షార్ట్ కట్లు ఏమి లేవు, వేరే షార్ట్ కట్లు ఏమి లేవు. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఇందుకే భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను మన జోలికి రాకుండా, ఆ పరీక్షల్లోకి మనం వెళ్లకుండా, హ్యాపీగా బ్రతికే పరిస్థితులు భూమి మీద లేవా అంటే, ఒక్క మాటలు చెప్పాలంటే ఖచ్చితంగా లేవు. పరీక్ష గుండానే వెళ్ళాలి. సాతాను మనల్ని జల్లెడ పడతాడు, సాతాను మనతో ఒక ఆట ఆడతాడు, సాతాను మనల్ని మన బరువు ఎంతో తోస్తాడు, కాట పెడతాడు. కాబట్టి ఆ పరిస్థితి గుండా వెళ్ళాలి అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఇంకా నాకు విచిత్రం అనిపించింది, పరలోక రాజ్యం సమీపిస్తే, పరలోకపు రాజు భూమి మీదకి వస్తే, అందుకే ఆయన అందరి ఆకలి బాధలు తీర్చాలి. కానీ విచిత్రం, ఆయనే 40 దినాలు కడుపు మార్చుకుంటున్నాడు, 40 రాత్రులు 40 దినాలు ఆ పస్తులున్నాడు. దేవుని రాజ్యం కడుపు నిండా తినడం, కంటి నిండా పడుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, విలాసవంతమైన జీవితాలు జీవించడం అని బైబిల్ చెప్పట్లేదు, దేవుని రాజ్యంలో సుఖభోగాలు, సంతోషాలు, ఆనందాలు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ దేవుని రాజ్యం ప్రత్యేకమైంది. లోక రాజ్యాలు, లోక ప్రభుత్వాలు, అలాంటిది కాదు దేవుని రాజ్యము అని మరలా మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. రోమిర్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిర్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని కడుపు నిండా తినటం, నచ్చినట్టుగా తాగటం. మనకెందుకో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కానాను పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. కానాను పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తే ద్రాక్షరసం అయిపోయింది. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. యేసుని నమ్ముకుంటే నీ నీళ్లు ద్రాక్షరసం అయిపోతాయి అన్నట్టుగా అర్థమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అన్నట్టుగా అర్థమయ్యాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు 40 దినాల ఉపవాసం ఉన్నాడు, 40 రాత్రుల ఉపవాసం ఉన్నాడు, అరణ్యంలో శోధించబడ్డాడు. అదెందుకో మనకు అర్థం కావట్లా, అదెందుకో మనకు అర్థం కావట్లా. దేవుని రాజ్యం భోజనం కాదు, దేవుని రాజ్యం పానం కాదు. దేవుని రాజ్యం ఏంటట? 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం, దేవుని రాజ్యం నీతి, రైచియస్ కింగ్డమ్. అది రైట్ అండ్ రాంగ్ అని మనం మాట్లాడతాం. దేవుని రాజ్యంలో కేవలం రైట్ మాత్రమే ఉంటుంది, నో ఛాన్స్ ఫర్ రాంగ్. రాంగ్ అన్నదానికి, తప్పు అన్నదానికి ఛాన్సే లేదు అక్కడ. దేవుని రాజ్యం నీతి, సమాధానం. సమాధానం, గొడవలు, వైషమ్యాలు, విరోధాలు, ప్రాముఖ్యంగా దేవునికి తిరుగుబాటు స్వభావం అదేముండో. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఆనందమే ఆనందమే. లోక సుఖాలలో సుఖభోగాల్లో కాదు, దేవునిలో ఆనందం, పరిశుద్ధాత్మలో ఆనందం. లోకం ఎలా కనబడుతుందంటే, ఈరోజు నాకెంత డబ్బులు వచ్చాయి దాన్ని బట్టి నేను హ్యాపీగా ఉంటాను, ఎంత మంచి భోజనం తింటే హ్యాపీ, మంచి బట్ట కట్టుకుంటే హ్యాపీ, మంచి శాలరీ వస్తే హ్యాపీ. వస్తువుల్లో లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం, పరలోక రాజ్యంలో వస్తు సంబంధమైన సంతోషం కాదు, అది ఆత్మీయ రాజ్యం, పరిశుద్ధాత్మయందల సంతోషం, అది నీతియుక్తమైన రాజ్యం. భౌతికమైనవి, తిండి వల్ల కలిగే ఆనందం ఎంత క్షణికము, కొద్ది సమయం మాత్రమే. మంచి బట్ట వల్ల కలిగే ఆనందం కొద్దిపాటి సమయం మాత్రమే. లోకంలో ఏ ఆనందమైనా కొద్ది కాలం మాత్రమే, కొద్ది సమయం మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువుని జస్ట్ వెంబడించిన శిష్యును చూస్తే, ట్రాక్ రికార్డులోకి వెళ్తే విచిత్రంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు రాజు కదా, యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా. ఈ రాజు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కాబట్టి ఏం పొందుకుంటాం ఆయన దగ్గర, ఏం సంపాదించుకుంటాం ఆయన దగ్గర, ఏమి మనకి ఉరుగుతుంది, ఏమి మనకు మిగులుతుంది అని ఒకవేళ లోకానుసారంగా నాకేంటి లాభం, నాకేంటి లాభం, నాకేంటి లాభం అని చూడగలిగితే మనకి భౌతికమైన లాభాల కంటే ఏమీ కనబడదు. కంటే కూడా అన్న మాట కంటే కూడా భౌతిక లాభాలు ఏమీ కనిపించట్లేదు నాకు, నథింగ్ అన్నట్టు కనిపిస్తున్నాయి, నథింగ్ అన్నట్టు కనిపిస్తున్నాయి. ఆత్మ సంబంధమైన లాభాలకైతే కొలతే లేదు, కొలతే లేదు. ఎంత గొప్ప లాభాలు ఆయన దగ్గర, ఎంత గొప్ప లాభాలు ఆయన దగ్గర. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తికి ఇట్లా అర్థమయ్యాడు, ఈయన చాలా పాపులర్ అయ్యాడు, ఈయన దగ్గర చాలా మ్యాటర్ ఉంది, ఈయనకి చాలా మంది ఫాలోయింగ్ కూడా ఉంది, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే నా జీవితం సెటిల్ అయిపోతుంది అనిపించింది ఒక ఆయనకి. నా జీవితం సెటిల్ అయిపోతుంది అనిపించింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను మీకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నన్ను చేర్చుకుంటావా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, చూడండి ఏం మాట్లాడుతున్నాడు చదువుతాం. లూకాసువార్త 9వ అధ్యాయము 57వ వచనం, 57వ వచనం, వారు మార్గంలో వెలుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినానో నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. చాలా బాగుంది కదా, ఆయన అడగకుండానే నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు అంతరంగా నెరిగినవాడు కాబట్టి నా వెంట వస్తానంటున్నావు, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటో నాకు తెలుసు. జనరల్గా ఏ కంపెనీలను పనిచేయాలంటే ఏంటి మన ఉద్దేశం ఏంటి, శాలరీ వస్తుంది, అకామిడేషన్ ఇస్తారు, సెక్యూరిటీ ఉంటుంది, కంపెనీ కింద పనిచేస్తే, ఏదన్నా ప్రభుత్వం కింద పనిచేస్తే, రాజు కింద పనిచేస్తే, ఎవరైనా పాపులర్ గా ఉన్న వ్యక్తి కింద పనిచేస్తే ఎంత లాభం, ఎంత మేలు? కాబట్టి యేసుక్రీస్తు కింద పనిచేయడం ఎంత లాభం, ఎంత లాభం అన్న ఉద్దేశంతో వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు చదివితే ఇక ఎవరు ఆయన దగ్గర జాబ్ చేయడానికి రారు, ఇంకెవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గర రారు. అట్లాంటి మాటలు మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? లూకా సువార్త 9:57 ఆయన మాట్లాడుతుంది, 58. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుషు కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఏమంటాడు ఆయన? జంతువులకి పక్షులకి వాటికైనా భూమి మీద గూళ్ళు ఉన్నాయి గాని ఈ రాజుకి తలవాల్చుకునే స్థలం లేదు, సంపాదించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు రాజు అన్న మాట దగ్గర పిలాతు భయపడ్డాడు, హేరోదు కలవరపడ్డాడు. మనం సువార్తల ప్రారంభంలో చదువుతాం, హేరోదు అయితే బెత్లెహేములో ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. పిలాతు అడుగుతున్నాడు, ఆర్ యు కింగ్? నువ్వు రాజువా? నువ్వు రాజువా? యేసుక్రీస్తు ప్రభు నువ్వు అనుకున్న రాజుని కాదులే, నువ్వు అనుకున్న రాజు, నువ్వు అనుకుంటున్న భయాలు అనేం అక్కర్లేదులే. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యోహాను సువార్త 18 మాట్లాడుతున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ప్రభునందు పిల్లరా, నేను ఎన్టీఆర్ టీచర్ల సహవాసానికి కాని రాత్రి ఈ ఆరాధనకి ఆశతో వచ్చిన ఉద్యోగస్తులందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, మనం ఏ గవర్నమెంట్ లో పనిచేస్తున్నామో, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామో, ఏ కంపెనీ కింద పనిచేస్తున్నామో, వాళ్ళ దగ్గర నుంచి మనకి లాభాలు ఉన్నాయి. అవి జీతము, అవి సెక్యూరిటీ, మనం ఎరుగుతాం, ఐడెంటిటీ అవన్నీ ఎరుగుతాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలోకి రావాలి అన్న మాట దగ్గర ఏమొస్తుంది, ఏమాశిద్దాము? ఇదే లోకంలో వచ్చే డబ్బులు, లోకంలో వచ్చే గుర్తింపు, లోకంలో వచ్చే లాభాలు అవేనా యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో కూడా వచ్చేది? ఈ లోక రాజ్యానికి యేసు రాజ్యానికి తేడా ఏమి లేదా? తేడా ఏమి లేదా? ఇది కొంచెం అర్థమవ్వాలి. ఇది కొంచెం అర్థం చేయించడానికి నేను తాపత్రయపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుని ఇంకొక సందర్భంలో వచ్చి మరొక ఆయన అడిగాడు. మత్తయి సువార్త 17 చదివితే, 24 వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసెకులు అను పన్ను వసూలు చేయవారు పేతున్నదుకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసెకులు చెల్లింపుడా అని అడగగా, చెల్లించున్నాను. ఇప్పుడు ఏమంటారు, పన్ను కట్టాలిగా? మీరు పన్ను కట్టాలి. ఎంత? అరసెక్కులు. పన్ను చాలా తక్కువ ఉంటదిగా, అరసెక్కులు తక్కువే కదా. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు, ఆయన కింద పనిచేస్తున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు కింద. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, బాబు పన్ను కట్టమంటున్నారు, పన్ను కట్టమంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? 27 అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నువ్వు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక శకిలు దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. భలే ఉంది. ఎంత పన్ను? అరసెకులు. అరసెకులు పన్ను జేబులో లేదా? లేదు. మరి ఎక్కడుంది? సముద్రంలో చేప కడుపులో ఉంది. అబ్బా, చేప కడుపులోనైనా అరసెకు శకులు ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభు జేబులో శకులు లేదు. అది నేను చెప్పాలనుకుంటున్నా. ఆకాశ పక్షులు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, చేప కడుపులో శకులుంది. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏం లేదు, అదేమి లేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి? మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాలి? ఏంటి రాజు వాళ్ళ గొప్ప ఏంటి, ఒరిగేదేంటి, కలిగేదేంటి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యోధా వచ్చాడు. నేను అనుకుంటాను యోధా ఎందుకు వచ్చాడంటే, ఇలాగే ఎవరు లాభాలు లేకుండా ఏం చేస్తారు, ఏదో లాభం ఆశించేస్తారు కదా. ఆయన వచ్చాడు, ఆయన ఏమనుకున్నాడంటే, కాస్తో కోస్తూ ఆ డబ్బు సంచి గల్లా పెట్టి డబ్బులు అక్కడికే వస్తాయి కాబట్టి దాన్ని నన్ను ఇన్ఛార్జిగా పెట్టండి అని అడిగాడు. అలాగే ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన అప్పుడప్పుడు అవసరాలకు కావాల్సిన డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. అందులోంచి దొంగిలిస్తా ఉన్నాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. చూశాడు, ఏదన్నా ఏదో రకంగా డబ్బులు రావాలి కదా. హేరా మోస్తే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నాడు, చనిపోతున్నాడు. మరి ఏం చేయాలి? ఇంతకాలం వచ్చాడు, ఏమీ రాలేదు. కనీసం అమ్మేస్తేనైనా డబ్బులు వస్తాయి. అమ్మేసుకున్నాడు ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి డైరెక్ట్ ఏమి రావట్లా, డైరెక్ట్ ఏమి రావట్లా. కొత్త నిబంధన గ్రంథం అంతటిని నేను నా మటుకు నేను చాలా వెతికాను. ఎక్కడైనా లాభం కలిగే మాటలు, డబ్బులు వచ్చే మాటలు, కలిసి వచ్చే మాటలు ఏమైనా దొరికితే డబ్బులు చేసుకుందామని ట్రై చేశారు. నాకు అవేం దొరకలా, అవేం దొరకలా. మరేంటి బాబు ఇందుకే ఇవేమి దొరకపోతే ఏంటంటే డబ్బులతో కొనలేనివి, వెండి బంగారాలతో కొనలేనివి, లోకంలో గనులకు రాజులకు దొరకనివి, అద్భుతమైన నిధి, అద్భుతమైన నిక్షేపాలు, మనులు, రత్నాలు, రాసులు కంటే అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభునందు దాగి ఉన్నవి. కొలసి పత్రికలో ఈ రాజు కోసం ఇట్లా రాస్తాడు. కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వాక్యం అంటుంది. 2వ అధ్యాయము 9వ వచనం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. దేవుడు అక్షయుడు, దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు, దేవుడు జ్ఞానములో సంపూర్ణుడు, దేవుడు బలములో సంపూర్ణుడు, దేవుడు యుగయుగాలుండువాడు. ఆ దైవత్వం ఎంత గొప్పది. వాక్యం అంటుంది ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువులో నిగూఢమై ఉంది, నిక్షేపమై ఉంది అని వాక్యం మాట్లాడుతుంది. మధురాధ్యాయం చదివితే అద్భుతమైన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువులో ఏం పొందుకుంటాం, అన్న మాటలో 9-12 వచనాల్లో చివరి వచనాలు ఎలా మాట్లాడతాడు. 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిలో ఎలా మాట్లాడుతున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మొగటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత ఆసుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొంచున్నాము అన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధముగా అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన సాతాను రాజ్యం నుంచి విడిపించాడు, దేవుని రాజ్యంలోకి చేర్చాడు. సాతాను రాజ్యంలో డబ్బు చలామణి చేస్తుంది, సాతాను రాజ్యం అంతా కూడా లోకం చెప్పే మాట కోటి విద్యలు కూటు కోసమే, ఏది చేసినా గుప్పుడు మెతుకుల కోసమే, ఏది చేసినా పైసలు సంపాదించుకోవడం కోసమే. ఇది సాతాను రాజ్యము. దేవుడు తన కుమారుని ద్వారా సాతాను రాజ్యంలోంచి మనల్ని విడిపించాడు, తన రాజ్యానికి వారసులుగా చేశాడు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్య నివాసులు ఏం పొందుకుంటారంటే 9-12 వచనాల్లో మాట్లాడుతున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం ఉంది, తేజోమయ లోకం ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదైతే టాక్స్ కట్టే డబ్బులు సంపాదించలేదు, అద్దింట్లో కూడా ఉండలేదు. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట్లాడతాడు, 17వ అధ్యాయం 5వ వచనంలో, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. మహిమ ఎక్కడుంది, ఘనత ఎక్కడుంది, అక్షయత ఎక్కడుంది, నిత్య జీవం ఎక్కడుంది, అమరత్వం ఎక్కడుంది లోకంలోనా? అందుకే మన చదువులు, మన ఉద్యోగాలు, వీటి వల్ల మనం సంపాదించుకునేవి శాశ్వతమైనవా, తాత్కాలికమైనవా? మనం దేవుని రాజ్యాన్ని కట్టడానికో, దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండడానికి తాపత్రయపడుతున్నావా? మన లోకరాజ్యంలో ఏదో ఒక పని దొరికితే చాలు, లోకరాజ్యంలో ఏదో ఒక గుర్తింపు వస్తే చాలు, 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటే చాలు అని చెప్పి లోకరాజ్యం కోసం పరిగెడుతున్నావా? నా వర్తమానం మీకు ఎట్లాగా అర్థమవుతుందో నాకు తెలియదు, గాని నేను ఖచ్చితంగా దేవుని రాజ్యం వేరు, లోకరాజ్యం వేరు అని చెప్పడానికి తాపత్రయపడుతున్నాను. చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని లోకంతో కలిపేశారు. లోకస్తులకు ఏదైతే ప్రాధాన్యతలు ఉన్నాయో క్రైస్తవులకు అదే ప్రాధాన్యతలు. లోకస్తులు దేనికోసం బ్రతుకుతున్నారు? ఆ డబ్బు కోసమే, ఆ తిండి కోసమే బ్రతుకుతున్నారు. క్రైస్తవులు కూడా ఆ డబ్బు కోసమే, ఆ తిండి కోసమే పరిగెడతా ఉన్నారు. లోకంలో లేనిది, లోకం నశించిపోతుందిగా, లోకాన్ని రక్షించడానికి, లోకాన్ని విమోచించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. లోకానికి మనకి చాలా తేడా ఉండాలి, ఆ తేడా అర్థం కావాలి. ప్రాముఖ్యంగా లోకాధికారిని జ్ఞాపకం చేయడానికి, లోకాధికారిని పరిచయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఈ రాజు లోకానికి వచ్చినప్పుడు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మంచి బట్ట, లగ్జరీస్ లైఫ్ అట్లా కనబడకుండా 40 దినాలు తిండి లేదు, 40 రాత్రులు భోజనం లేదు, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండే రాజ్యం ఏమని అర్థం చేసుకోవాలి. నేను ప్రాముఖ్యంగా బ్రెడ్ విన్నింగ్ కోసం మాట్లాడుతా ఉన్నాను. రొట్టి సంపాదించుకోవడం బ్రెడ్ విన్నింగ్ కోసమే కదా, మనం పడే ప్రాకులన్నీ బ్రెడ్ విన్నింగ్ కోసమే కదా. లుకాసువార్త 4వ అధ్యాయంలో ఆ బ్రెడ్ విన్నింగ్ కోసం బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, లుకాసువార్త 4వ అధ్యాయంలో 2వ వచనం యేసుక్రీస్తు ప్రభు అయితే వద్దు అనుకుంటున్నాడు, ఆహారాన్ని తగ్గించుకుంటున్నాడు, మితముగా ఉన్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, తిండి కొరకు పరిగెట్టడం లేదు. లుకాసువార్త యోహానసువార్త 4వ అధ్యాయంలో సమరయస్త్రీ సందర్భాన్ని చదువుతాం. మధ్యాహ్నం అయింది, దప్పికేస్తుంది, ఆకలేస్తుంది, శిష్యులేమో ఆహారం కొని తేవడానికి వెళ్లారు. ఆయన సమరస్త్రీతో మాట్లాడుతున్నాడు, నీళ్లు తాగల, భోజనం చేయల, వాళ్ళు మళ్ళా తినేసి వచ్చారు, బాబు ఆహారం తినండి అన్నారు. ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట మై బ్రెడ్, మై ఫుడ్. యేసుక్రీస్తు ప్రభు మనం ఏ బ్రెడ్ విన్నింగ్ కోసం పరిగెడతా ఉన్నామో దాని కొరకే నువ్వు ఈ పని చేస్తే మనకెందుకో బాగా నచ్చుతుంది. ఏది పేతుని ఎన్కౌంటర్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, చేపలు దొరకలేదు కదా, వలయండి వేశారా, వేశారు, దొరికాయా, దొరికాయి, ఒక దోని కాదు 2 దోనులు చేపలు దొరికాయి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీ వల నిండిపోద్ది, చెత్తపోదా. దాని కింద ఏమి రాయబడిందంటే, ఆ చేపలను పేతురు తినలా, అమ్ముకోలా. పేతురు యోహాన్లు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, చేపలు పట్టే జాలలుగా కాదు మనుషులు పట్టే జాలలుగా చేస్తాను రండి అని పిలిస్తే, లూకాసువార్త 5వ అధ్యాయం ఏం మాట్లాడుతుందంటే, లూకాసువార్త 5వ అధ్యాయము 11వ వచనం, వారు దోనులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అదేంటి, నీ వలలు నిండిపోవా, నీ గిన్నె పొంగి పొర్లిపోదా. కొత్త నిబంధన గ్రంథం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడుతుంది తప్ప దోనిల కోసం, వలల కోసం, డబ్బుల కోసం, సంపాదన కోసం, లాభాల కోసం మాట్లాడడం లేదు. పైగా డెడ్ అగనిస్ట్ గా మాట్లాడుతుంది బైబిల్, డెడ్ అగనిస్ట్ గా మాట్లాడుతుంది. ఒకరిని కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు. నువ్వు దేహ సంబంధివా, ఆత్మ సంబంధివా అన్నది నీ ముందున్న సూటైన ప్రశ్న. దేవుని రాజ్యంలో దేవుని రాజ్య ప్రమాణాల కొరకు తాపత్రయపడతా ఉన్నావా, లోకంతో ప్రాకులాడుతూ దేవుడు నాకు లోకంలో పైకి రావడానికి సహాయం చేయాలని చెప్పి లోకం కోసం వెంపర్లాడుతున్నావా అన్నది నీ ముందున్న ప్రశ్న. లోకాధికారిగా సాతానున్నాడు, సాతాను లోకాధికారిగా ఉన్నవాడు లోకాన్నంతటిని ఏమైనా మోసం చేస్తున్నారంటే, బతకాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవాలి, బ్రతకాలంటే కష్టపడాలి, బ్రతకాలంటే రాళ్ళు కొట్టుకోవాలి, బ్రతకాలంటే రొట్టెలు ఉండాలి. తిండి లేకపోతే ఎట్లా బ్రతుకుతావు, ఉద్యోగం లేకపోతే ఎట్లా బ్రతుకుతావు, చదువు లేకపోతే ఎట్లా బ్రతుకుతావు, దేవుళ్ళు లేకపోతే ఎట్లా బ్రతుకుతావు కాదు ప్రశ్న. దేవుళ్ళు లేకుండా నువ్వు ఎట్లా బ్రతుకుతావు, దేవుళ్ళు లేకపోతే నీ ఉనికి ఎక్కడది కాదు ప్రశ్న. అసలు దేవుడు చేయలేదు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన దేహం ఇచ్చాడు, ఆయన జీవం ఇచ్చాడు, ఆయన దినాన్ని ఇచ్చాడు, ఆయన పీచుకునే ఆక్సిజన్ ఆయింది, తాగే నీరు ఆయింది, A to Z ఆయింది. వీఆర్ లివింగ్ బై హిస్ గ్రేస్. అది లేదు. మేం బాగా చదువుకున్నాం కాబట్టి, మేం టీచర్లు అయ్యాం కాబట్టి, మేం కష్టపడి ఉద్యోగం చేస్తాం కాబట్టి, మేం జాగ్రత్తగా పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి, పైసా కూడబెట్టుకుంటున్నాం కాబట్టి, మా డబ్బు బలం వల్ల, మా తెలివితేటల వల్ల, మా భుజబలం వల్ల మేము బాగున్నాము, దీవించబడ్డాం, దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. అది నా బైబిల్ చెప్పనే చెప్పట్లా. లూకాసువార్త 4వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? సాతాను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? ఒకవేళ ఈ లోకంలో నీకేమైనా కావాలనుకుంటే, నీ కూతురికి ఏమైనా కావాలనుకుంటే, నీ కొడుక్కి ఏమైనా కావాలనుకుంటే, ఈ లోకంలో ఏదైనా నువ్వు ఆశిస్తే, నువ్వు రావాల్సింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కాదు, ఈ లోకాధికారి వాడి దగ్గరికి రావాలి. వాడేం మాట్లాడతాడు? మత్తయి 4:8 మాట్లాడుతున్నాడు, 8 మాట్లాడుతున్నాడు. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీద ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి ఏమంటాడు? ఆయనకు చూపించి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడ్ల వీటన్నింటినీ నీకు ఇచ్చేదను. ఎవరు బ్లెస్సింగ్ కావాలి లోకంలో పైకి రావాలంటే? ఎవరు దీవిస్తే లోకంలో పైకి వస్తాము? లోకం ఎవరి చేతిలో ఉంది? వాడు మాట్లాడుతున్నాడు, ఈ లోకరాజ్యాలు మహిమ నీకు కావాలంటే నాకు మొక్కు, నాకు మొక్కు. లూకాసువార్తలో ఇంకా బాగుంటుంది ఆ వచనం చదివితే. లూకాసువార్త 4:5 అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాది, నాకు అప్పగించబడి ఉంది, అది ఎవరికి నేను ఇవ్వకూడదును, వానికిత్తును, కాబట్టి నాకు మొక్కుతావా, ఇదంతా నీ దగ్గర ఆయనతో చెప్పాను, నాకు మొక్కితే నీకు ఇస్తాను. లోకంలో క్రైస్తవులు ఎందుకు ధనవంతులుగా లేరండి? క్రైస్తవేతలు ఎందుకు ధనవంతులుగా ఉన్నారు? వ్యాపారాల్లో క్రైస్తవులు ఎందుకు రాణించట్లేదండి? క్రైస్తవేతలు ఎందుకు వ్యాపారం రాణిస్తా ఉన్నారు? ఏమర్థం కావాలంటే లోక రాజ్యాలు లోకంలో ఉన్నవి వాని హస్తగతంగా ఉన్నాయి. వాడికి మొక్కితే, వాడి మాట వింటే, వాడు చెప్పిన మోసాలు చేస్తే లాభం, లాభం. బైబిల్ దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన రాజ్యంలో నీతి, ఆయన రాజ్యంలో నీతి నివసిస్తుంది, ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. అలా ఉంటే లోకంలో బతకగలమా? బతకలేం. ఉపవాసాలు, ప్రార్థనలు, బైబిలు, సేవ ఏంటి ఉపయోగం? కడుపు నిండా తినాలి, పార్టీలకు వెళ్ళాలి, తిరగాలి, నచ్చిన బట్ట, నచ్చిన తిండు, నచ్చినట్టుగా తిరగాలి. అది ఎంజాయ్మెంట్ అంటే, అది లైఫ్ అంటే, అదే బైబిల్ చెప్పింది. లోకము దాని ఆశ గతించిపోయేవి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడంబం దేవుని వల్ల పుట్టినవి కావు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యానికి రాజు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు 4:5 ఆయన ఉపవాసాలతో గడుపుతా ఉన్నాడు. ఆయన అపవాది శోధన గుండా వెళ్తా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త 5:7 అందరినీ హెబ్రీ గ్రంథకర్త 5:7 రాస్తాడు. అప్పుడెప్పుడో ప్రారంభంలో సాతాంతో శోధించబడ్డాడండి. మిగతా దినాలు యేసుక్రీస్తు ప్రభు చాలా హ్యాపీగా ఉన్నాడని రాయట్లా. శరీరధారి ఉన్న దినాల్లో యేసు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన గడిపాడు. యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యుల జీవితాలు చూస్తే ఏమర్థమవుతుంది? లోక సంబంధమైన పేరు, ఘనత, డబ్బు, పలుకుబడి అవన్నీ సంపాదించుకున్నారా? నో. ఇదిగో ప్రభు, నీకోసమే సమస్త విడిచిపెట్టొచ్చాం. ప్రభు నుండి ప్రియులరా, మనం లోకంలో తెలివితేటలు వాడి, రకరకాలుగా వాడి పైకి వద్దామని ట్రై చేస్తా ఉన్నా ఈ లోకం గతించిపోయేది. దేవుని రాజ్యం స్థిరముగా నిత్యము నిలిచేది. యేసుక్రీస్తు ప్రభు లోకంలో నుంచి దేవుని రాజ్యంలోకి, సాతాను అధికారంలోంచి దేవుని రాజ్యంలోకి విమోచించి తీసుకొచ్చాడు. ఈ దేవుని రాజ్యానికి, సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన ప్రభు, దేవుని యొక్క, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ఆ కొలసి పత్రిక మొదలైన యేసుక్రీస్తు ప్రభు ఎంత అద్భుతమైన వాడు అంటే, ఆయన దగ్గర సెక్యులు డబ్బులు లేకపోవచ్చు గాక, తలవాల్చుకునే స్థలం లేకపోవచ్చు గాక, ఆయన దగ్గర లోక సంబంధమైన ఏవి కూడా ఆయన అంటుకోలేదు, వంట పట్టించుకోలేదు గాక. కానీ ఆయన ఎవరు? కొలసి పత్రిక మొదలైధ్యాయంలో ఆయన ఎవరంటే, మొదలైధ్యాయము 13వ వచనంలో ఆయన రాజ్య నివాసులు చేయబోతున్నాం, ఆయన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు అన్నాడు. 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచన. లోక సంబంధం వాటిలోంచి బయటకు వచ్చాం, లోక పాపాల నుంచి బయటకు వచ్చాం, విమోచన, విడుదల, పాపక్షమాపణ. 15వ వచనం, ఆ యేసు అదృశ్య దేవుని స్వరూపి, ఆ యేసు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. 16వ వచనం, ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనమైనను ప్రభుత్వమైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడును, సర్వము ఆయన ద్వారా సృజింపబడును, సర్వము ఆయన బట్టి సృజింపబడును, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. 18వ వచనం ప్రాముఖ్యమైంది, ఆ సర్వాధికారి ఆ ఆది సంభూతుడు ఆ సర్వసృష్టిని కలగజేసిన వాడు. 18వ వచనం ఏమంటుందంటే, సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఆ యేసు నీకు హెడ్ గా ఉన్నాడు, ఆ యేసు రాజ్యంలో నువ్వు ఉన్నావు. ఎవరాయన? సర్వ సృష్టికి కర్త, సమస్తము ఆయన్ను బట్టి ఆయన మూలముగా కలిగాయి. ఆ యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం కిందకు వచ్చాం, ఆ యేసుక్రీస్తు ప్రభు సంఘంలోకి వచ్చాం, ఆ యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలోకి వచ్చాం. ఈ అనుదిన ఆరాధనలో వాక్య ధ్యానాల్లో మనం ఏం చేస్తున్నామంటే, మన మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్న అభిప్రాయాలతోటి బైబిల్ని చదవటం కాక, రోజు అనుదినము వాక్యాన్ని చదవటం ద్వారా ఏది సాతాను రాజ్యం, ఏది దేవుని రాజ్యం, ఏది ఆత్మ సంబంధమైంది, ఏది లోక సంబంధమైంది, ఏది దేహ సంబంధమైంది, ఏది పర సంబంధమైంది, ఆ విభజన, ఆ వ్యత్యాసం, ఆ డిస్పెన్సేషన్, ఆ క్లారిటీ మనం పొందుకొని అల్టిమేట్ గా దేవుళ్ళలో ఎదుగుతాం, లోకంలో తగ్గుతాం, లోకంలో మితంగా ఉంటాం. ఈరోజు 209వ సహవాసం అని చెప్పుకున్నప్పుడు ఎంత లాభం, 209వ సహవాసం 209వ సంఘము అన్నప్పుడు ఎంత లాభం వచ్చింది? ఇది లోక సంబంధమైన లాభాలు కాదు. మేము రోజు ఫోన్లు చేసుకుని, వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, 10 మందిని కూడా కట్టుకొని రండి ప్రార్థన చేసుకోండి, ఏంటి లాభం? ఈరోజు దీనివల్ల నీకు పైసలు లాభంగా కనబడకపోవచ్చు, కానీ నా బైబిల్ అంటుంది, ఒక్క పాపి మారు మనసు పొందితే దేవునికి ఎంతో సంతోషం, దేవదూతలకి ఎంతో సంతోషం, పరలోకానికి ఎంతో సంతోషం. ఒక్క ఆత్మ అగ్నికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. గొప్ప దేవుడు, మట్టిలోంచి మనిషిని నిర్మించిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలను దేవుడు, వెండి అయింది, బంగారం అయింది, సర్వలోకం అయింది. ఆ దేవుడు ఒకే ఒక్క దానికోసం ప్రాణం పెట్టాడు, మనిషి కొరకు. ఆ దేవుడు ఒకే ఒక్క దాని కొరకు ఆయన కుమారుని లోకానికి పంపించాడు, నీ కోసం. బైబిల్ మనుషులకు విలువ ఇచ్చింది, బైబిల్ ఆత్మలకు విలువ ఇచ్చింది. కోట్ల రూపాయల కంటే మనుషులు విలువైన వారు. మారిన లోక పోకలు ఏమైపోయాయంటే, ప్రాణాలకు విలువ లేదు, మనుషులకు విలువ లేదు. అంతా బిల్డింగులకే, అంతా స్థలాలకే, అంతా రంగు కాగితాలకే విలువ. అది సాతాను రాజ్యం. వాడు మాట్లాడుతున్నాడు, ఈ లోక రాజ్యాల మహిమ, వాటి వైభవం ఉన్నది. నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా? దేవుని రాజ్యంలో దొరకలేదు, సాతాను రాజ్యంలో దొరుకుతుంది. ఎంపీ టికెట్ కావాలా? మినిస్టర్ పోస్ట్ కావాలా? బాగా లోకంలో పాపులారిటీ, ఫేము, నేము కావాలా? దేవుని రాజ్యంలో అవేమి దొరకవు. దేవుని రాజ్య సంబంధులు పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు. సాతాను పీచుకోరుడు, వాడు మోసగాడు. లోకరాజ్యం నాది, సుధమ గుమ్మర నాది, ఐగుప్తు నాది, బబులోను నాది. ఏముంది బబులోనులో? ఏముంది ఐగుప్తులో? ఏముంది సుధమ గుమ్మరలో? దేవుడికి అసహ్యమైన నీచ కార్యాలు, దేవుడికి అసహ్యమైన నీచ కార్యాలు. దేవుని బిడ్డలుగా వాటిలో మనం ఎదగడానికి పరిగెత్తేవారుగా ఉండకూడదు. అందుకోసం కాదు ఈ సహవాసం. లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శోధన, యేసుక్రీస్తు ప్రభు సాతాను నిలబడ్డప్పుడు వాడు విర్రవీగుతూ మాట్లాడుతున్న కేకలు రంకెలు చదువుతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు శోధన అంతా జయించాడు, దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో దేవుని రాజ్యాన్ని పరిచయం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని రాజ్యాన్ని పరిచయం చేశాడు. కొండ మీద ప్రసంగం అద్భుతం అంటారు, నిజంగా అద్భుతం. ఏముంది అద్భుతమైన బోధ? మచ్చుకు 2 మాటలు చదివించి ముగిస్తాను, నా వర్తం నా సమయం అయిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన స్టార్ట్ చేశాడు, ఆయన స్టార్ట్ చేశాడు దేవుని రాజ్యం కోసం మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడతాడు? 3వ వచనం, మొదటి ధన్యత, ఆత్మవిషయమై దీనులయ్యున వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. విచిత్రమైన మాట, దీనత్వమా, తగ్గించుకోవడమా? అది లోకంలో గొప్పదా? కాదు 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 కాదు. ఎగిరిగిరి పడ్డం కదా, కాళ్ళు ఎగరేసుకోవడం కదా, తొడవలు తెచ్చుకోవడం కదా, జబ్బలు తెచ్చుకోవడం కదా, పగల్బాలు పలకడం కదా, అది కదా లోకంలో గొప్పది? అది సాతాను రాజ్యం, అది సాతాను రాజ్యం. దేవుని రాజ్యంలో దీనులు, ఆత్మ విషయంలో దీనులు. దేవుని రాజ్యానికి వారు వారసులు, దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు. 6వ వచనంలో మాట్లాడతాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కడుపు మాడతా ఉంటే ఏంటి ధన్యత? ఆకలి దప్పులు ఏంటి ధన్యత? నీతి కొరకు, నీతి కొరకు. ఆహా, ఆకలి వేస్తే ఏం తప్పు చేసినా తప్పు కాదు, ఏం దోచుకున్నా తప్పు కాదు. దొంగతనం దొంగతనమే కాదు, కొనుక్కున్న జాంకాయల కంటే కొట్టుకొచ్చిన జాంకాయలు చాలా రుచిగా ఉంటాయట. సాతాను రాజ్యం, దేవుని రాజ్యం అంటుంది ఆకలి దప్పులు నీతి కొరకు, ధన్యత. దేవుడు తృప్తి పరుస్తాడు. దుఃఖపడడం ధన్యత, ఓదార్చబడతారు. హృదయశుద్ధి ధన్యత, దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. 10వ వచనం, నీతి నిమిత్తం హింస, నీతి కొరకు శ్రమ. ఇది దేవుని రాజ్యం అండి. నేను ఏం చెప్పడానికి తాపత్రయపడుతున్నానంటే, దయచేసి 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 ఈ ఆశీర్వాదాల బోధ, ఈ ఆస్తుల బోధ, యేసు దీవిస్తాడు, యేసు హెచ్చిస్తాడు, యేసు మిమ్మల్ని చాలా పైకి తీసుకొస్తాడు, తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడం, అప్పిస్తావు, అప్పు తీసుకో. ఎక్కడో ద్వితీయోపదేశకాండంలో ఇస్రాయేల్కి ఇచ్చిన భూ సంబంధమైన వాగ్దానాలు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభుకి అంటగడతా ఉన్నాం. అది భూ సంబంధమైన రాజ్యం. ఇహ సంబంధమైన ఒక దేశాన్ని కాలు పాలు తిన ప్రవహించి భూభాగాన్ని ఇస్తానన్నాడు. అలాగే ఉన్నాయి అక్కడ. ఈరోజు మనం పరమకణానికో ఎదురు చూస్తా ఉన్నాం, పరలోక ఎరుశ్లేం కోసం ఎదురు చూస్తా ఉన్నాం, భూ సంబంధమైన వాటి కోసం మాట్లాడడంలా. రిక్తులు, దీనులు, దాసులు ఏమి లేని వారికి కనబడుతున్నారు దేవుని రాజ్యంలో ఉన్నవారు. ఈ ఉద్యోగస్తుల పరిచయంలో లోకంలో గెలిచాం, 30 సంవత్సరాల సర్వీస్ గ్యారంటీ, కానీ కాస్తే నరకం గ్యారంటీ. దేవుడి దగ్గరికి వెళ్తామన్న ఆ పరిస్థితుల్లో కొద్ది కాలం కడుపు నింపి చస్తే నరకాన్ని తీసుకెళ్లిపోయే పరిస్థితులు. వాడితో పాటు మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం, అపవాదికి వనదూతలకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోకి పొండి అంటున్నాడు యేసునాథుడు. అపవాది యొక్క రాజ్యంలో ఉన్నావు కదా, అపవాదితో పాటు నిత్యత్వంలో ఉండిపో అంటున్నాడు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. లోకానికి ఒకటే జీవితం. మనం నిరీక్షణ కలిగిన ప్రజలు, పరలోకం మీద కదా మన నిరీక్షణ, మన విశ్వాసం కలిగిన ప్రజలు. యేసుక్రీస్తు ప్రభునుంది కదా మన విశ్వాసము. ఆయన అడుగుచాటలు ఏంటి? ఎంతకాలం బతికాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు. ఎంత ఆస్తి సంపాదించాడండి భూమి మీద? శకులు కూడా లేదు. ఎంత పెద్ద ఇల్లు కట్టాడు? తలవాల్చుకునే స్థలం లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీకేమొస్తుంది? ప్రార్థనలో ధనవంతుడు, విశ్వాసంలో ధనవంతుడు, దేవునితో సంబంధంలో ధనవంతుడు, పరిశుద్ధతలో ధనవంతుడు. నాలో పాపముందని మీలో ఎవడు చూపించగలడు? ప్రేమలో, కనికరంలో, కృపలో, స్వస్థతలో, మేలులో, ఆత్మాభిషేకంలో, పరలోకం నుంచి సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను. వేటిలో యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడిగా కనబడుతున్నాడు, వాటిలో ఎదుగుదా. సాతాను, ఈ లోక రాజ్యాలు మహిమనిస్తాను, పేరిస్తాను, డబ్బిస్తాను, ఘనతిస్తాను. వాడు మన కాళ్ళకు బంధాలు వేసి, మన ఆత్మీయ పరుగును ఆపేసి, టూ మచ్ బిజీలో తీసుకుని వెళ్ళి దేవుడిచ్చిన ఆరోగ్యం, బలము, తలాంతులు ఆయన కోసం కాక డబ్బు కోసం, లోకం కోసం, వాడు కోసం, స్వార్థం కోసం వాడుకొని ఒకనొక దిన ముందు విరుద్ధుడిగా, సోమరబోతిగా, నిష్ఫలుడుగా, అపనమ్మకస్తుడిగా, అవిధేయుడిగా, ప్రేమ కలిగిన దేవుడికి దూరంగా, ఉగ్రతకు పాత్రులుగా, నిత్య నరకాగ్నికి అర్హులుగా మనం ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే లోకంలో నుంచి దేవుని రాజ్యంలోకి నడిపించడానికి, లోక ప్రాధాన్యతల్లో నుంచి దేవుని రాజ్య ప్రమాణాల్లో ఎదగడం కొరకు, దేహ సంబంధమైన విషయాల్లో ధనవంతులుగా కాక ఆత్మ సంబంధ విషయాలు ధనవంతులుగా చేయడం కొరకు, ఈ లోహ విషయంలో, ఈ లోక విషయాల్లో గొప్పవారుగా కాక దేవుని రాజ్య విషయంలో గొప్పవారుగా చేయడం కొరకు ఈ పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చాలా దీనుడుగా ఉన్నాడు. సాతాను వెంబడిస్తే సాతానికి మొక్కితే ధనవంతుడు అవుతాడట. చాలా టెంప్టేషన్స్, చాలా టెంప్టేషన్స్ మనం ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు కూడా మన జీవితం ఇదే, రా నాకు మొక్కు అధికారం ఇస్తాను, రా నాకు మొక్కు లోకంలో ఘనత ఇస్తాను, పేరిస్తాను. మొక్కుతున్నారు, రాజీ పడిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా యేసుక్రీస్తు కాని మరొక యేసు క్రీస్తు విరోధి వాడికి మొక్కుతా ఉన్నారు. ఆ మోసాల నుంచి బయటకు రావడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం వాక్యం, సంఘం, సహవాసం. సంఘముగా మనమంతా దేవుడి రాజ్య వారసులుగా వాక్యపు వెలుగులో దేవుణ్ణి ఎదగడానికి తాపత్రయపడతాం. ఆ ఒక్క ఎజెండాతోటి ఈ సహవాసాన్ని కడతా ఉన్నాం. వాక్యానుసారంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా కొనసాగడం కొరకే ఈ పరిచర్య. దేవుడు ఈ సహవాస నాయకులకు, ఎస్ఎఫ్జే 209 సహవాస నాయకులకు చాలని కృపనిచ్చి లోక విషయాలు తగ్గుతూ ఆత్మీయ విషయాలు ఎదగడానికి మనందరికీ సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్.
ప్రెసిడెంట్ గారు.